ఇతడు పశ్చాత్తాపంతో గురువుగారిని అలా గట్టిగా పట్టుకుని భక్తితో కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు, పుష్పాలతో పూజ చేశాడు. ఎంతో పూర్వం గురువుగారి కాళ్ళలో పగుళ్ళు కనపడ్డాయి, ఇప్పుడు గురువుగారి పాదాలు నిజంగా పద్మాల్లాగా కనపడ్డాయి. ఇందుకే భజగోవిందంలో పరమపూజ్యుడు శంకరాచార్యులు గారు ఏమన్నారు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురుపాదముల మీద పాదాలల్లా అవి పద్మములు అన్నాడు, అంబుజము అన్నాడే. అంబుజం అంటే తామరం. గురువుగారి పాదాలు రెండు రెండు పద్మాలు లాంటివి. వీటి మీద మామూలు భక్తల్లా, భక్త అల్లా, నిర్భర భక్త, ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆయన ఏం చెబితే అది వినే నిజమైన భక్తుడు అనమాట. సంపూర్ణ విశ్వాసం కలిగిన భక్తుడిని నిర్భర భక్తుడు అంటారు. ఇంకా నా బాధ్యతంతా మా గురువుదే, నా గురువు కంటే మరొకటి లేడు, గురోరన్యం న విద్యతే, గురువు కంటే అన్యం మరొకటి లేదు అనే భక్తుడు నిర్భర భక్తుడు. అటువంటి వాడు సంసారాత్ సంసారం నుండి, అంటే సంసార సంబంధమైన కష్టముల నుండి అని అర్థం. గురువుగారిని తలుచుకుంటే వెంటనే వెళ్ళిపోతాడండి అని చెప్పాడు ఒక ఆయన. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు. సంసారంలో ఉన్న బాధల నుండి విముక్తుడవుతాడు. ఇక్కడ వాడికి ఏ బాధ అనిపించదు, ఇందులో ఉన్న ఏ బంధం అతనికి బంధం అనిపించదు, హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఉన్నంతకాలం భక్తితో భగవంతుడిని ధ్యానిస్తాడు, మరణానంతరం మోక్షం పొందుతాడు అని అర్థం. అంచేత సంసారాత్ అచిరాత్ భవముక్త, అది కూడా ఎక్కువ కాలం పట్టదట. చిరాత్ అంటే బాగా ఎక్కువ కాలం, అచిరాత్ ఎక్కువ కాలం పట్టదు. నీకు కష్టములు ఎక్కువ కాలం ఉండవు, తొందరగా కష్టాల నుంచి విముక్తి పొందుతావు అన్నాడు. అది గ్రహించడమే కలియుగంలో సాధకుడి లక్షణము. అందుకే గురువుగారి పాదాలు గట్టిగా పట్టుకుని ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. ఈసారి మంచి వేగంగా ఉత్సాహంగా నడిచాడు, సిద్ధి పొందాడుగా. ఎంతో పూర్వం కొంచెం ఏడుస్తూ వచ్చాడు ఇక్కడికి, ఇప్పుడు సంతోషంతో వెళ్ళాడు. ఈసారి సంతోషం హనుమంతుడు కనపడినందుకు కాదట, గురు భక్తి అంటే ఏమిటో నేర్చుకున్నందుకు ఆనందం పొందానన్నాడు ఆయన. ఇది నిజమైన సాధకుడి లక్షణం. కేవలం భగవంతుడు కనపడటం కాదు, మా గురువు ఎటువంటి వాడో తెలుసుకున్నాను, గురు పాద పద్మములు పట్టుకుంటే ఎంత తొందరగా సిద్ధి పొందవచ్చో తెలిసింది, సిద్ధి పొందడానికి అవసరమైన బుద్ధి నాకు వచ్చిందనుకుని పులకించి గురుస్మరణ చేసుకుంటూ వెళ్ళాను. తీరా ఈయన ఊరు వెళ్ళి చూస్తే, ఇంత పూర్వం ఊరవతల అందరూ తిరిగే ఒకనొక ప్రదేశంలో చిరిగిపోయిన ఆకులతో ఉన్న గుడిసెలో ఉండేవాడు వీడు. తాటాకుల గుడిసె, ఆ తాటాకులన్నీ తెగిపోయాయి, చిల్లులు పడిపోయాయి, వర్షం వస్తేనూ ఇంట్లోనే. మా చిన్నప్పుడు ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం, ఆ ఇంటి ఆయన ఎంత మంచివాడంటే వర్షాకాలం రాగానే ఒక పడవ గొడుగు ఇచ్చేవాడు. అందరూ హాయిగా ఆ గొడుగు వేసుకుని పడవలు అటు ఇటు తిరగస్తారు, అటు ఇంట్లో అలా కారుతూనే ఉండేది. కొన్ని కొన్ని అలా ఉంటాయి విచిత్రమాట. ఇక బాత్రూములు అంటే బయట ఒక మనిషి నిలబడి లోపల ఒక ఉన్నాడని చెప్పాలి, గడియ ఉండదు ఏముండదు మా అయ్యగారి గడియ. అసలు ఇలాంటి బాత్రూములు కట్టే పెట్టినందుకు ఏదో వాడి పనిష్మెంట్ ఇవ్వాలని శాస్త్రం చెబుతాను. అసలు మొత్తం మీద ఏది ఏమైతేనేం కానీ అలాంటి భయంకరమైన ఇంట్లో ఉండేవాడు వాడు. ఆ చిల్లులు పడిపోయిన తాటాకులతో ఉన్న కొంపలు ఇప్పుడు ఆ ఇల్లే మారిపోయిందట. భాను చంద్ర ప్రభాభాసమాన స్వర్ణ కాంతోపలోపల సౌధములను కలకంఠ సుఖ నీల కంఠ సముత్కంఠ మానిత పూజితో ధ్యానములను హల్లక కల్హార ఫుల్లదిందీవరాంభోరుగా మోదంబు కొలిపెడి తోటలును. ఒక అత్యద్భుతమైన భవనం కనపడింది వాడికి. ఏడు దగ్గర నుంచి 14 అంతస్తుల వరకు ఉన్న 2-3 భవనాలు ఉన్నాయట అక్కడ. ఈ భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, పూర్తిగా బంగారపు పూత పుయ్యబడింది ఆ భవనానికి. ఆ లోపల దాసదాసీ జనం తిరుగుతున్నారు. ఆ భవనం చుట్టూత విశాలమైన తోట, ఆ తోటలో మామిడి చెట్లున్నాయి, పనస చెట్లున్నాయి, రకరకాల చెట్లున్నాయి, దిగుడు బావులు ఉన్నాయి. దిగుడు బావుల్లో మళ్ళీ తామర పువ్వులు, కలుగు పువ్వులు, ఈ పువ్వుల మీద వాలి పుప్పుడి తిని కుహూని కూస్తున్న కోకిలలు, ఉద్యానవనంలో ఒయ్యారంగా నడుస్తున్న హంసలు, కోకిలలు, చిలుకలు, రకరకాల పక్షులు, వీటితో ఈ భవనమంతా ఒక మహారాజు గారు ఎవడో సమ్రాట్టు నివసించిన భవనంలో ఉందన్నమాట, రాజమందిరంలో ఉంది. నేను దారి తెప్పొచ్చినట్టున్నాను, మా గుడిసె బదులుగా ఇక్కడ ఏదో కనపడుతోంది. ఎవడన్నా నేను వెళ్ళాక నా గుడిసె నేలమట్టం చేసి ఏడాదిన్నరలో ఇల్లు కట్టాడా, హైదరాబాదులో ఈ మధ్యకాలంలో ఖాళీగా స్థలం కనబడితే కబ్జాలు చేస్తున్నారని విన్నాం, కానీ ఇది మాదాకా సాగిందా? ఈ కబ్జానే పదం ఒకటి తమాషా కనిపెట్టారండి. ఇది ఏ భాషా పదం ఎవడు తెలియదు. సొంతం ఎవడు పుట్టిన తప్పితే పదాలు ఎలా పడతాయని సంస్కృతం కాదు తెలుగు కాదు ఏ అన్య దేశం నిజానికి ఆక్రమణ పదం. ఈ కబ్జా అనే పదం నాకు సరదాగా అనిపించి పోన్లే అదే బాగుంది అనుకుని అందరూ ఇదే వాడేస్తున్నారు. ఒకడేది వాడితే అదే కదా గతానుగతికో లోక, ఇదో తమాషా పదం. సరే ఏమైనా ఎవడ ఆక్రమించాడు లేక పొరపాటున నా ఊరు అనుకుని మరొక ఊరికి వచ్చానా అనుకున్నాడు. ఇంతలో ఆ భవనంలో నుంచి ఒక పరమసుందరి దివ్య సుందరి బంగార పళ్ళెం గుచ్చుకొని అందులో హారతి వేసుకుని కూడా 10,000 మంది దాసదాసీ జనం ఉండగా వచ్చిందిట. మంగళహారతి పళ్ళెం పట్టుకుని కైకో నా విహారతి గౌరీదేవి పడతాడు అలా వీళ్ళందరూ పాడుతూ ఉండగా మంగళహారతి ఇచ్చిందండి. ఈయన తెల్లబోయి అమ్మ అప్సరసలో ఉన్నారు, లక్ష్మీదేవిలో ఉన్నారు, పరమసుందరిమణులు మీరెవరో, పరస్త్రీలు పరపురుషుడికి ఇలా హారతి ఇవ్వకూడదండి అన్నాడు. మీ మొహం నేనండి అన్నారు. అప్పుడు వెలిగింది దీనికి, ఓహో మీ మొహం అని మావిడ తప్ప ఎవరు ఉండరు. ఈవిడ మాట చూస్తే నా భార్యలో ఉంది, కానీ రూపం చూస్తే అప్సరసలో ఉంది, ఏమిటో అనుకుంటూ ఉంటే అప్పుడు ఆవిడంది హఠాత్తుగా 3 రోజుల క్రితం అండి, ఏం జరిగిందో తెలియదు, మాయా మంత్రమో ఇంద్రజాలమో, ఈ గుడిసె మాయమైపోయి ఈ అత్యద్భుత దివ్య భవనం వచ్చింది. ఈ దాసదాసీ జనం వచ్చారు, ఎక్కడ చూసినా బంగారాలు నగలు నాణ్యాలు వచ్చి పడిపోయాయి, ఉద్యానవనాలు వచ్చాయి, ఈ శోభంతా వచ్చింది, ఏనుగులు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి అంది. అప్పుడు అర్థమైంది 3 రోజుల క్రితం హనుమంతుడు అక్కడ సాక్షాత్కరించి వరం ఇచ్చాడు, 1 రూపాయి చేతిలో పెట్టల, అక్కడ వరం ఇవ్వడంతో ఇక్కడ మొత్తం వ్యవస్థే మార్చేశాడు. ఏమి కరుణ, ఏమి కరుణ హనుమ. గురువుగారిని నమ్మి భక్తితో మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎక్కడ ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం ఉందా, మేస్త్రీలు మాట్లాడడం ఉందా, శంకుస్థాపన ఉందా, దిక్మాలిన మెట్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడాలున్నాయా, బోరులు వేయడాలున్నాయా, ఏమీ లేవు. నిజంగా హనుమంతుడు అలా అనుగ్రహిస్తేనా, నాకు కూడా అలా అనుగ్రహిస్తే బాగుందనిపిస్తుంది. నా ఇద్దరు గొడవలు పడలేవు, ఎవడి బాధ అక్కర్లేదు, అనుగ్రహిస్తాడు. మనం కూడా వాడు చేసినంత గొప్పగా ఉపాసన చేయాలి, కాకపోతే కొంత చేసి కొంత చేయటంలో అందులో యుగ ప్రభావం కూడా అయిందనుకోండి. ఇంత భవనం ఇచ్చాడు, ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు అనుకుని ఈ ఐశ్వర్యం చూసి మధోన్మత్తుడు అవ్వలేదు, ఎక్కడ అహంకారం పొందల, పరమాత్మ కరుణ వల్ల ఇది వచ్చాయనుకున్నాడు. ఎంతగా పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే నిర్వికారంగా పూజామందిరంలో ప్రవేశించి హనుమంత్ విగ్రహాన్ని స్థాపించుకుని పట్టాభిషేకంతో ఉన్న రాముడిని పెట్టుకుని నిత్యం పూజించుకుంటూ జీవితం చరితార్థం చేసుకున్నాడు. ఒక్కనాడు కూడా సంపదలు ఉన్నాయి కాబట్టి సేకరించాడు తప్ప సంపదలున్నాయనే అహంకారం తలకెట్టకుండా చూసుకున్నాడు. అలా చాలా భయంకరం, సంపద దుర్మదాంధత్వం రాకూడదు అన్నారు. అన్నిటికంటే డబ్బు ఉందనే మతం ఉందే, ఇది మనుషుల్ని చాలా పాడు చేస్తుంది. యవ్వనము సౌందర్యము వ్యసనముల కంటే కూడా సంపదల వల్ల వచ్చే కండకావలం ప్రమాదం అన్నాడు. అదే నలకోబర మణిగ్రీవులు చేసిన పొరపాటు, కలవాని సుతులమనుతును కల కంఠులతోడగూడి కానరుపరులను కలలోనైనను వీరికి గల క్రో వడగించి బుధుల గలుపుట యొక్కు అంటాడు నారదుడు. అందుకే డబ్బున్న వాళ్ళ పిల్లలమనే అహంకారంతో నలకోబర మణిగ్రీవులు ఋషులు తిట్టారట. అటువంటి స్థితి మాత్రం రాకుండా భక్తితో జీవితాన్ని సఫలీకృతం చేసుకున్నాడు దగ్గదత్తుడు. ఇది పరమ పవిత్రమైన హనుమద్వైభవంలోని హనుమద్భాగవతంలోని దివ్య కథ అని మైత్రేయుడికి పరాశరుడు స్వయంగా చెప్పిన మాట అన్నమాట. ఒక్కొక్కప్పుడు మనకి భక్తుల చరిత్ర విన్నప్పుడు నమ్మకం కలుగుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆ యుగంలో కాబట్టి దొరికాడు, ఈ యుగంలో దొరుకుతాడా అని ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఘట్టం చెప్తాను మీకు ఆశ్చర్యం. కాశీ ఎప్పుడొకప్పుడు వెళ్ళుంటారు కదా, 1999 కాశీలో ఒక తమాషా జరిగింది. మంచి వరద వచ్చింది 1998 అక్టోబర్లో దీపావళికి ముందు కాశీ వెళ్ళాం. ప్రతి సంవత్సరం ఎక్కడో తోట యాత్రకు తీసుకెళ్తూ ఉంటారు కదా భక్తుల్ని, మా శిష్యులు కొంతమంది ఉన్నారు మంచి బాగా నిర్వహణ చేస్తారు, 200 మందో 150 మందో మొన్నే బృందావనంలో కూడా భాగవత సప్తాహం చేసి వచ్చాం. అలా 98 కాశీఖండం కాశీలో చేయడానికి వెళ్ళాం. దీపావళి నాడు బంగారపు అన్నపూర్ణను చూపిస్తారు, అది చాలా అద్భుతం. రేపు రాబోయే దీపావళికి అంటే 2011 దీపావళికి కూడా మేము అలా తీసుకెడుతున్నాం. ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే ఆ సమయంలో అక్కడ చాలా అత్యద్భుతమైన మఠం ఒకటి తీసుకుని అందులో ఈ కాశీఖండం చెప్పుకుంటూ ఉంటే రోజు గంగానది పక్కనేగా స్నానానికి వెళ్ళేవాడు. మంచి వరద వచ్చేసింది అప్పుడు. దీపావళికి ముందు వరద ఏమిటో తెలియదు, ఏం వరదండి, ఆవులు కూడా కొట్టుకుపోయే కళ్ళ ముందు విపరీతం, పడవలు ఆ టైంలో తిరగవు. అయినా ఒక పెద్ద బోటులో చాలా పెద్ద పడవది, దాదాపు 100 మంది ఎక్కేశారు. యువతల నుంచి ఆ వ్యాసకాశీ నుంచి ఇటు వస్తున్నారు అన్నమాట వాడు. ఆ పడవ 50 మంది కంటే ఎక్కువ పట్టరట, అందులో 100 మందిని ఎక్కించాడు వాడు కక్కుర్తికి. సరిగ్గా మధ్యలో వచ్చారండి, ఆశ్చర్యం. చిన్ను పడవ అనుకుంటారు, అందులోకి నీళ్ళు వచ్చేసాయి. ఈ జనమంతా నీరు వచ్చేస్తుంటే కంగారు అడిపి, అందులో జనం ఎక్కువైపోయారు కదా, 100 మంది ఉన్నారు, ఎవడికి వాడు మునిగిపోతున్నాడు. పడవ వాడు కదిలితే మాత్రం మునిగిపోతుంది, కదలద్దన్నట్ట, నీరు వచ్చేస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు? మీరు చెబితే నమ్మరు. అందులో ఒక ఆయన మంచి నామం పెట్టుకుని కూర్చునున్నాడు, వైష్ణవ నామంతో ఉన్నాడు. అందరినీ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనిపిస్తున్నాడు. గేళ్ళ జై శ్రీరామ్ అనే మంత్రం లేదు, అంతరం లేదు, అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తున్నారు. ఆశ్చర్యం, మేమందరం ఒడ్డుని ఇవతల నుండి చూస్తున్నాం, ఈ పడవ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు. అంత పడవని ఎవడో పైకెత్తినట్టుగా ఇలా పైకి లేచిపోయింది, పైకి లేచిపోయింది కళ్ళెదురు. దీన్ని గీతాప్రసవాడు కూడా పుస్తకంలో వేసిన తర్వాత నేను కళ్ళారా చూశాను, నాతో ఉన్న 190 మంది భక్తులు చూశారు, అశేష ప్రజానీతం చూశారు. అప్పుడు పడవ ములిగిపోతున్న పొలం ఎవడో ఎత్తుకున్నాడు, ఎవడో కనపడ్డు. తీసుకొచ్చి ఒడ్డు దగ్గరికి తీసుకొచ్చారు, ఒడ్డు దగ్గరికి వచ్చేసారు. అందరూ కళ్ళు విప్పి చూస్తే ఒడ్డు దగ్గర ఉన్నారు. పడవవాడే ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఇందులో జై శ్రీరామ్ అని చెప్పించిన వాడు లేడందరూ, నామం పెట్టుకున్నవాడు. అప్పుడు చెప్పానమాట, పిచ్చి వాళ్ళరా, జై శ్రీరామ్ అని చెప్పించిన వాడే హనుమంతుడు, మీరు మునిగిపోతున్న టైంలో మునిగిపోకుండా రామనామం మీ చేత తెప్పించాడు, అందులో మీ మధ్యలో ఉండి మీ చేత రామ అనిపించాడు, చేత్తో ఎత్తి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఆ అదృశ్య రూపంలో ఉన్నాడు. ఇంకెంతకంటే ప్రత్యక్షం ఏముంది? రామ రామ అంటే మేము రామ రామ అని రామలక్ష్మణుడు వచ్చి రక్షిస్తారు తప్ప రాక్షణ ప్రత్యక్ష ప్రమాణం. అయినా మనం పట్టించుకోం. ఎన్నో పర్యాయాలు నిజమండి, దీనివల్ల మేము బయటపడ్డామన్నాం అంటూ ఉంటాం, అలా అన్నవాళ్ళనే చూస్తాం. మళ్ళీ మాయ, ఈ మాయ వల్ల దులుపుకుని బయటికి వెళ్ళగాని ఇంటికి వెళ్ళగానే ఇవాళ ఆదివారం కదా, ఏం సీరియల్ వేస్తాడు, ఏం పుడుకులు వేస్తారు, మైసూరు బజ్జి ఏమేస్తారు, ఇందులోకి పడిపోతాం. ఇదే మహామాయ. బలాదాకృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి, బలాత్కారంగా తీసుకుపోయి ఈ మాయ సంసారంలో పారేస్తుంది. ఇంకా అందులోంచి బయటపడడం చాలా కష్టము అన్నారు. మీకు మహానుభావుడు తులసీదాసు గారు రామచరిత్ర మానస రాశాడు, ఆయన దివ్య చరిత్ర వింటే చాలు ఆహా అనిపిస్తుంది అన్నమాట. తులసీదాసు లాంటి గొప్పవాడు వాడు, హనుమాన్ చాలీస ఉందే అది ప్రామాణిక గ్రంథం. ఇప్పటికి కూడా ఉత్తర భారత వాళ్ళు రామచరిత్ర మానస చదివినట్టుగా రామాయణం చదవరు, అంత ఎక్కువగా ఇష్టంగా చదువుతారు దాన్ని. తులసి సాక్షాత్తు వాల్మీకి మరొక రూపము అని పొగుడుతారు అక్కడ. ఒకప్పుడు యమునా నదీ తీరంలో చిత్రకూట పర్వత ప్రాంగణంలో ఒక చిన్న కుగ్రామం ఉన్నది. ఎప్పుడైనా అలహాబాద్ వెడితే అక్కడ నుంచి 4 గంటలు ప్రయాణం చేస్తే చిత్రకూట పర్వతం ఉంది. ఉత్తరప్రదేశ్ దాటి మధ్యప్రదేశ్ వస్తుంది. మధ్యప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి అదే సరిగ్గా అన్నమాట. చిత్రకూట పర్వతం మాత్రం ఖచ్చితంగా మధ్యప్రదేశ్లోకి వచ్చింది, గంగానది ఏమో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. చాలా అద్భుత ప్రదేశం. అక్కడే రాముడు అరణ్యవాసంలో దాదాపు 11 సంవత్సరాలు గడిపాడు, ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు. అక్కడే భరతుడు రాముడి దగ్గర కలుసుకున్నాడు. పైన కొండ మీద చిత్రకూట పర్వతం మీద మహాసైన్యంతో భరతుడు వచ్చి కూర్చున్నాడని చెబితే కొంతమంది మూర్ఖులు 24 గంటలు న్యూస్ ఇచ్చే కొంతమంది కలిసి ఆ చిత్రకూట పర్వతం మీద 100,000 మంది సైన్యం కూర్చుంటారా అన్నారు. మీరెవరన్నా నాతో వస్తే తీసుకెళ్ళి చూపిస్తారు. పైన చిత్రకూట పర్వతంలో హనుమంతుడి గుడి కూడా దాటి పైకెడితే మైదానంలో ఉంటుంది కొండ మీద. ఆ కొండ మీద మీటింగ్ పెడితే 100,000 మంది ఒకేసారి కూర్చోవచ్చు, అంత విశాలంగా ఉంటుంది. ఇది ఎదురుగుండా వచ్చిన ఆయన కూడా అడగండి చెబుతారు, కాదు రండి ప్రత్యక్షంగా చూపిస్తాను. అంత అద్భుతమైన విశాలమైన మైదానం, దాని మీద పోడు వ్యవసాయం కూడా చేస్తారు. అక్కడ చాలా ఎంతైన విచిత్రమైన విశాలమైన కొండ చిత్రకూటం అంటే. ఆ పర్వతం మహామహిమోపేతం. ఆ చిత్రకూట పర్వతం చుట్టూత ఒక స్త్రీ నడుము చుట్టూ వడ్డాణం ఉన్నట్లుగా గంగానది మందాకిని అనే పేరుతో ప్రవహిస్తుంది. అక్కడికి దగ్గరలోనే అత్రి మహర్షి అనసూయల ఆశ్రమం కూడా ఉంది, వశిష్ఠుడు కూడా అక్కడికి వచ్చాడు. చాలా విశిష్ట ప్రదేశం అది. ఆ చిత్రకూట పర్వతం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో యమునా నది, అంటే గంగా యమున దగ్గర దగ్గరగా ఉన్నాయి అక్కడ. ఆ యమునా నది తీరంలో తులసీదాసు గారు పుట్టిన ఊరుంది, దానిని తులసీగాము అంటారు మన. తులసీదాసు గారు ఓ బ్రాహ్మణ దంపతులకు పుట్టాడు, పుట్టగానే తల్లి తండ్రి చచ్చిపోయారట. వీడు ముదనష్టపు చేతకుడురా, వీడు పుట్టగానే తల్లి తండ్రిని పొట్టన పెట్టుకున్నాడు, చీ వీడిని ఎవరూ పెంచద్దని పెంట కుప్ప మీద పారేశారట వాడిని పట్టుకెళ్ళి. బాబు వాడిని పారేస్తే అదృష్టం, ఆయువు ఉంటే ఎక్కడైనా బతుకుతాం, ఆయువు లేకపోతే ఎక్కడికి వెళ్ళాం. గిరి ఎక్కి పడిన ధర సా ఆత్మనికి నన్ను పావకము దొచ్చిన భీకర పణులతోడాడిన మరణమకాలమున రాదు మహి ఎవరికి. ఒకడు చచ్చిపోవాలనుకున్నాడు ఆత్మహత్య చేసుకుందామని, ఎత్తైన కొండ కనపడితే కొండెక్కి కొండ మీద నుంచి కిందకి దూకాడు. పాప చద్దామని ఉద్యోగం రాలేదు లేకపోతే గుళ్ళో పులిహేర పెట్టలేదు చచ్చిపోదాం అనుకున్నాడు. ఆశ్చర్యం, కొండెక్కి కిందకు దూకుతుంటే సరిగ్గా ఆ సమయంలో ఒక రైతు ఎండుగడ్డి పట్టుకొచ్చి పొలం కోసిన తర్వాత ఆ గడ్డి అక్కడ మేటగా వేస్తున్నట్ట, ఆ గడ్డి మేటి మీద పడ్డాడు. కొంచెం కాలు పెడికింది కానీ చచ్చిపోలేదు. కొండ ఎక్కి కిందకి దూకి చచ్చిపోదామంటే ఈ సమయంలో ఈ గడ్డి మేటి ఎందుకు వేసాడు రా వీడు అరే అనుకుని ఏమైనా చావాలని కోరిక వచ్చింది కదా. వెంటనే ఏం చేశాడు, సాగరమున్న మునిగి నన్ను సముద్రం దగ్గరికి వెళ్ళి అందులో దూకాడు. పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు కట్టేసింది చావలేదు. ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. ఈలోపు బెస్తవాళ్ళు వచ్చి బెస్తవాళ్ళు కోపంతో చస్తవట్రా చిపో అని తిట్టి కట్టేశాడు. ఇదో నిన్నో ఎప్పుడో పేపర్లో చూశాను, ఓ ముసలావిడ రైలు కింద దూకి చచ్చిపోదామని వెళ్ళిందంటే ఇంజిన్ షంటింగ్ ఇంజిన్ దగ్గర చూశారుగా మీరు నిన్నే పేపర్లో, అన్ని పేపర్లో వేసాయి లోకల్లో. పడుకుంది షంటింగ్ వాడు అక్కడ దాకా వచ్చాక ఎందుకు అప్పాడు ఆపెట్ట కావాలని చూడలేదు వాడు, అక్కడికి వచ్చి ఆగిపోయింది ఆటోమేటిక్గా ఇంజిన్. అప్పుడు ఈ జనాలు చూసి ఆవిడ బయటికి తీసుకొచ్చారు. ముసలావిడ ఎందుకు చస్తావు ఎందుకంటే ఆవిడ చెప్పలేదు వెళ్ళిపోయింది. మొత్తం మీద ఆ కటింగ్ కూడా ఉంటుంది, నిన్న పేపర్లోనే వేసాడు. పోయే కాలం వస్తే కానీ పోడు, అనవసరంగా చద్దామన్నా చావడు. సముద్రంలో దూకితే కూడా వీడు బయటపడడం ఏమిటి, లేకపోతే వాడు తిట్టి పంపేశారు. ఇక ఇలా కాదనుకుని మంచి అగ్నిజ్వాల వేసుకుని ఈ మంటల్లో దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. పెద్ద నిప్పుకొండం పెట్టుకున్నాడ అందులో దూకుదాం అనుకున్న సమయానికి ఎప్పుడు ఈ రెండేళ్ళుగా వర్షాలు లేవు అక్కడ, పెద్ద కుంభవృష్టి కురిసింది. రెండున్నర గంటలు గంట కురిసి వర్షం మంట ఆరిపోయింది. పావకము దొచ్చిన అంటే పురాణాల్లో రాశారంటే ఇది ఎంత గొప్ప పద్యమై ఉంటుందో ఆలోచించండి, నిజంగా జరిగే ఉంటుంది. లేకపోతే ఎందుకు రాస్తారు అగ్నిలో దూకుదామంటే వర్షం వచ్చి అది చల్లారిపోయింది. ఇదేమిట్రా ఇక ఇలా కాదనుకుని ఓ మంచి పాము పుట్టలో చెయ్యట్టేట. ఆ పాము అప్పుడే వీడు చూసి ఉష్యు ఉష్యు అనుకుని పక్కడిపోయింది, వానపాము అయిపోయింది. భీకర పణులతోడ నాడిన ఈ భయంకరమైన సర్పాలతో ఆడిన మరణమకాలమున రాదు మహినెవ్వరికి. అకాలంలో మరణం రమ్మంటే రాదు, అది వస్తే ఎన్ని మందులు వాడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళిపోతాం. ఇంట్లో కూర్చొని తలుపేసుకుని ఒక ఆయనకి చాలా భయం, ఉపన్యాసం జరుగుతున్నప్పుడు ఫ్యాన్ కట్టేయండి అనేవాడు, ఫ్యాన్ కింద పడుతుందేమో అని ఇలాగే భయపడి ఎక్కడికి వెళ్ళి ఫ్యాన్ కట్టండి కట్టండి అన్నాడు. ఒకరోజు రాత్రి నిజంగానే ఆయన మీద ఫ్యాన్ ఏమిటి తెచ్చిపోయాడు. ఇంట్లో కూర్చుంటే మాత్రం కాలం వస్తే వెళ్ళిపోతారు అంతే, తప్పదు ఎవరికైనా సరే. ఆ విధంగానే ఈతడికి కూడా పుట్టిన వెంటనే తల్లిదండ్రులు పోయారని అందరూ ఆగ్రహించి పెంట కుప్ప మీద వేసిన ఆయు ఉంది కనుక, మనలాంటి ఎంతో మందిని తరింపచేసే యోగం ఉంది కనుక, ఆ సమయానికి ఆ పిల్లవాడి దగ్గర కొంచెం యోగి వచ్చాడు ఒక సాధు. పాపం బొడ్డువాడిని పిల్లవాడిని ఎవరు పారేశారు అని దివ్య దృష్టితో చూసి వాడి తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టి, ఓహో తల్లిదండ్రులు చచ్చిపోయారు వీడు నష్టజాతకుడని బంధువులు ఇక్కడ పారేశారని కనిపెట్టి తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఇప్పటికి కూడా తులసీదాసుని పెంచిన ఆశ్రమం తులసీగామంలో ఉంది. అక్కడ చాలా అద్భుతంగా రక్షిస్తున్నారు. అక్కడ మనకంటే ఉత్తర భారత వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు గుండుజోలుకి వస్తే చంపి అవతలు పారేస్తారు. మనమా మన మీద బాంబు పెట్టినా పక్క నుంచి వాడు వెళ్ళిపోయినా ఎన్ని చేసినా అప్పే ఏం చేయకుండా మనం శాంతంగా వెళ్ళిపోతాం. అంతే ఎంత మంచి వాళ్ళు కదా. సరే ఏం చేస్తాం కాలప్రభావం. ఈ కుర్రవాడిని సాధువు చిన్నప్పటి నుంచి భక్తితో పెంచాడు, ప్రేమతో పెంచాడు, సంస్కృతం బాగా నేర్పాడు. హిందీ భాషలో అవధి అని ఒక భాష ఉన్నది, వ్రజ భాష, అవధి, సింధీ, భోజపురి ఇవన్నీ కూడా హిందీలో పూర్వం శాఖలు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న హిందీ ఉందే ఉత్తర భారత్లో, దీన్ని ఖడీ బోలి అంటారు. ఇది 19వ శతాబ్దంలో రామచంద్ర శుక్లనాయన్ కనిపెట్టాడు. హిందీలో నేను అవధానం కూడా చేశాను కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ భాషల మీద అధ్యయనం చేశాం. అప్పట్లో త్రిభాషా సహస్రావధాన్ అంటే సంస్కృతం, హిందీ, తెలుగు అన్నమాట. అందులో ఈ అవధి భాష హిందీలో చాలా ప్రసిద్ధికెక్కింది ఆ కాలంలో. తులసీదాస్ ఏమో అవధి, సూరదాసు వ్రజ భాష అంటే బృందావన భాష ఆ భాషలో రాశారు. ఈ భాషలో కూడా తులసీదాస్ పండితుడు అయ్యాడు. క్రమంగా 16 ఏళ్ళు వచ్చాయి. మంచి పండితుడయ్యాక అక్కడున్న ఒక రామాలయం చాలా గొప్ప ఆలయం ఉండేది.
ఆలయంలో రోజు దర్శనానికి వెళ్ళేవాడు. అతన్ని పెంచిన సాధువు ఆ రామాలయాన్ని స్థాపించాడు. రోజు రామాలయానికి వెళ్ళడం, నమస్కరించడం, తిరిగి రావడం, ఇది ఇతని కర్తవ్యం. యమునా నదికి అవతల వైపున ఒక గొప్ప కోట ఉన్నది. ఆ కోటని మహాత్ములైన క్షత్రియులు పరిపాలించేవారు. ఒక చిన్న రాజుగారు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనకు ఒక అందమైన కూతురు ఉంది. ఆ కూతురు పేరు రత్నావళి. అప్పుడప్పుడు యమునా నది దాటి యువతలు ఉన్న సన్యాసాశ్రమానికి వచ్చి రామదర్శనం చేసుకుని వెళ్ళిపోయేది అన్నయ్య. చిన్నప్పటి నుంచి అలా వచ్చేది. ఒకనాడు ఈ రామాలయానికి వచ్చింది ఆ రత్నావళి తల్లిదండ్రులతో. ఆ సమయంలో రాముడికి హారతి ఇస్తున్న ఈ తులసీదాస్ కనపడ్డాడు. మంచి సౌందర్యంతో మిసమిసలాడిపోతున్నాడు వాడు. మహాకాంతితో ఉంది ముఖం పండితుడు. అతని కంఠస్వరం బాగుంది పైగా. దాంతో ఆవిడ వ్యామోహంలో పడిపోయి తల్లిదండ్రుల్ని, నేను పెళ్ళింటూ చేసుకుంటే ఆ పండితుడే చేసుకుంటానని. ఆయన సన్యాసి దగ్గర పెరిగాడు, భవిష్యత్తులో సన్నాసి అవుతాడు, ఏమిటో లేని కొనుకోవడం, వాడికి ఎలా ఇస్తావు నిన్ను అన్నారు వాడు. పైగా వాడు బ్రాహ్మణుడు, నువ్వు క్షత్రియ కన్యం అంటే బ్రాహ్మణ క్షత్రియుల మధ్యలో వివాహ సంబంధాలు ఉన్నాయి, చేసుకుంటే ఆయన చేసుకుంటా, లేకపోతే గంగలో దూకుతాను, యమునలో దూకుతాను అని బాబు. ఈ ఆడపిల్లలు కూడా ఇదోటి, వాడిని చేసుకోకపోతే తస్తావలు బెదిరిస్తారు, లేదా ఢిల్లీ చెప్పకుండా పోయి పెళ్లి చేసుకొస్తారు. ఇక అక్కడికి తల్లిదండ్రులు ఇక్కడ ఏడుస్తూ కూర్చోడు. మాయిదారి ప్రేమ ఎవడు కనిపెట్టాడో కానీ అదొక భయంకర వ్యామోహం. సరే వాడే చేసుకుంటారంటే తల్లిదండ్రులు కాదనలేక ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఏమండి మీరు పెంచిన కుర్రాట వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామంటే సంతోషం అన్నాడు సన్యాసి. ఒక శుభముహూర్తంలో ఈ రత్నావళి ఇతనికి భార్య అయ్యింది. ఈ రత్నావళి ఇంక ఎంత అందగత్తంటే ఆ రోజుల్లో ఇటువంటి సౌందర్యం మరొకరి ఎవరికీ లేదు. పరమసుందరి అన్నమాట. ఉందా లేదా అనిపించేది నడుము, చంద్రబింబంలా ఉండేది ముఖం, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, తామర పువ్వు కంటే కోమలంగా ఉన్నాయి చేతులు, ఇక ముక్కు సంపెంగ మగ్గే. ఇటువంటి సుందరీమణి వ్యామోహంలో పడిపోయాడు. ఇక రాముడిని మర్చిపోయాడు. రోజు రామాలయానికి వెళ్ళి హారతి మర్చిపోయి ఇంటికి రాగానే భార్యకే గైకో నా అదే హారతిని ఆవిడికే ఇచ్చేవాడు. చదువు వెళ్ళిపోయింది, వ్యామోహంలో పడిపోయాడు. పరమ కాముకుడు అయిపోయాట ఆ రోజు నుంచి. కొంగు పుచ్చుకుని భర్త మరి ఎవరినీ చూడకుండా తన చుట్టూ తిరగడం మొదట్లో బాగానే ఉంది ఈవిడికి. కొద్ది రోజులు పోయాక విసుగొస్తుందండి ఎవరికైనా. ఈరోజు ఓహో సుందరి, ఓహో సుందరి వెనకాల పెట్టి ఎంతకాలం అది, ఏమండి వెళ్ళి అచ్చడి చేసుకోవచ్చు కదండి, 2 రూపాయలు సంపాదించండి అంటే అబ్బే నీ ముఖం చూడకుండా ఉండలేను బాబోయ్ అనేవాడు ఈయన బాబు. ఇలా ఉండగా పెళ్ళైన కొంతకాలానికి పండగ వస్తుందిగా, ఏదో పండగ వచ్చింది. ఆ పండగకి రమ్మని అత్తవారు పిలిస్తే పండగ ఒట్టి దండగ నేను రాను, మా ఆవిడ రాదు, నేను 8 రోజులు ఉండలేను అన్నట్టు. ఏ పండక్కి పంపల. ఒక సంవత్సరం గడిచాక ఓ రోజున వాడు అమ్మగారు వచ్చి చూడడానికి, ఏం మొగుడే పెచ్చమొగుడు ఎప్పుడు కూడ పట్టుకు తిరుగుతాడు, వంట చేసుకుంటూ వంటింట్లో తిరుగుతున్నావు, ఇదేం పిల్లల్ని కట్టుకున్నావే, ఒక్క పండక్కి వచ్చావా, మీ అక్కలందరూ వస్తున్నారు, తోడలు అందరూ వస్తున్నారు, వాళ్ళంతా మీ ఆయన రాకపోతే అసహ్యంగా ఉంది అందుక. ఏం చేయనమ్మా, ప్రేమగా ఉంటాడని ఆయన్ని చేసుకుంటే ఈ ప్రేమ నా భార్యకి ఒక శత్రువు అయిపోయి కూర్చుంది. అమ్మాయి ఎలాగో రకంగా ఒప్పించు, రాబోయేది దీపావళి. ఈ దీపావళి నాడు చాలా భక్తి శ్రద్ధలతో పర్వాభిషేకం అని చేస్తారు. దీపావళికి ఉత్తర భారత్లో శివాభిషేకం బాగా చేస్తారు, అందుకని ఆ రోజు రావమ్మా అంటే, అలాగే నేను మీ అల్లుడి గారికి నచ్చ చెప్పి వస్తానండి. ఇంకా దీపావళి 2 రోజులు ఉందనగా ఒకరోజు భర్తను పిలిచి, ఏమండి కొంచెం అడవికి వెళ్ళి దర్భలు తీసుకురండి, పళ్ళు తీసుకురండి, దీపావళి నాడు పితృదేవతలకి తర్పణ ఇవ్వాలి కదా అమావాస్య కనుక. అమావాస్యకి పితృదేవతలకి తర్పణ ఇవ్వడం అనేది ఒక కఠోర నియమం, అది పురాణ నియమం, అవి తీసుకురండి అని. వీడి ఇంట్లో ఉంటే తను ఎక్కడికి కాదాలనేవాడు కనుక పాప వీడు అలాగే ఇట్టే వచ్చేస్తాను, నువ్వు మాత్రం పక్కింటికి వెళ్ళకే, పిండిగారింటికి అసలు వెళ్ళకు అంటూ అడవికి వెళ్ళాడు దర్భలు పళ్ళు తేవడానికి. ఏదో చకచక తీసుకొచ్చేలోపు ఇవిడేం చేసింది, ఇంటికి ఓ తాటికాయంత తాళం వేసి పక్కింటి పిండిగారికి ఇచ్చి, మా ఆయన బాధ పడలేకపోతున్నానండి, నేను దీపావళికి వెళ్ళిపోతున్నాను, దీపావళి అయిన 2 రోజుల తర్వాత వస్తానని, ఈలోపు ఆయన్ని రావద్దని నేను చెప్పానని మీరు చెప్పండి, ఈ తాళం ఆయనకి ఇవ్వండి, ఆయనే వండుకు తినమండి, కావాలంటే మీరు 2 కూరగాయలు ఇవ్వండి పిండిగారో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. విచిత్రం ఆ రోజున యమునా నది విచిత్రమైన నీటితో నిండిపోయింది, వరద వచ్చి పడిపోయింది అన్నమాట. చాలా అత్యద్భుతమైన వరద, మామూలు వరద కాదు, భీకరమైన వరద. జంభవైరి సమరంభంబుల దంభోళి దిడిపించి బెంకంబుల శంక్యంపక కింకతోడ సంఖ్యలు రుడిపించిన మహానిల ప్రేరితంబులు చని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోగంబులై ప్రచండగతిని చండ మండలంబు గప్పిది విరిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నిరంతర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జలంబుల ఒడుగున ఎడతెగక త్వరంబులైన నేరధారణం గురియుచు శిలల వర్షింపుచు పిడుగులు గురియుచుండ విలయకాల విద్యుల్లతా విలోకనంబున రెమ్మలుగుని సొమ్మలు పోగుతున్న లేగలను లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరీ భంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందుబడిన ప్రభంజనంబు సృష్టించి అంటాడు పోతాడుగా. ఏం వర్షమండి బాబు, ఆకాశం అంతా మేఘాలు ఆవరించేయట, ఈ మేఘాలన్నీ నల్లగా ఉన్నాయి, పిడుగులు వర్షిస్తున్నాయట, ఓ శిలలు పడిపోతున్నాయట, గండశిలలు పడిపోతున్నాయట. ఆ సమయంలో ఈ వర్షాకాలంలో ఇంత వర్షం, అందులో అకాల వర్షం అది పైగా, దాంతో ఆవులు పరిగెత్తుకు పోతున్నాయి, ఆవుల వెంట అంబా అంబా అంటూ లేగలు పోతున్నాయి, వీటిని జాగ్రత్తగా దొడ్లో కట్టేస్తున్నారు, దాంతో ఎక్కడి వాళ్ళు అక్కడ ఇళ్లలో దాక్కుంటున్నారట. అటువంటి వర్షంలో ఓ ఉధృతంగా ప్రవహిస్తోంది యమునా నది. యమునా నదికి వరద వస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో కళ్ళారా చూసిన వాడికి తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది. అందుకని పడవవాడు కూడా పడవలన్నీ తీసి ఎక్కడెక్కడో దాచేసుకుని వెళ్ళకపోతున్నాడు. ఒక్క పడవ ఉంది, ఈవిడేం చేసింది, ఏమయ్యో అవతలకు దాటించు, మళ్ళీ నేను వెనక్కి రాలేను ఇప్పట్లోను అంది. సరే వీడి ఈ మాట కాదనలేక పడవ ఎక్కించి అవతలకు తీసుకుపోయి ఇంక అవతలం ఉండిపోయాడు, ఇటు రావడానికి భయం వేసి ఆవిడతో పాటు వెళ్ళిపోయాట పుట్టింటి. ఈ వర్షం కురుస్తూనే ఉంది బోరున, కాసేపటికి అడవిలో నుంచి ఈ పళ్ళు సమిధలు తీసుకుని తులసీదాసు గారు అక్కడికి వచ్చాడు. రాగానే ఇంటికి స్వాగతం పలికింది తాటికాయంత తాడు. ఈయనకి భయం వేసింది. పరుగు పరుగున పక్కింటి పిన్నిగారి దగ్గరికి వెళ్ళాడు. పిన్నిగారు అని పిన్ని, మా ఆవిడ ఏమన్నా గిన్నె పుచ్చుకుని నీ దగ్గరకు వచ్చింది అంటే, లేదు నాయన పుట్టింటికి వెళ్ళిపోయింది, దీపావళి అయ్యాక రెండు మూడు రోజుల తర్వాత వస్తుందిలేవయ్యా, వండుకుంటే వండుకో లేకనే వండి పెడతాను ఆయన అని. ఈ వంట కోసం కాదు బాబు, మా ఆవిడ లేకపోతే పెద్దదంట అని వెంటనే తాడు ఆవిడ మొహం మీద విసిరుగొట్టి ఈ యమున దగ్గరకు వచ్చేసాడు. ఆయన ఆశ్రమానికి దగ్గర యమున, యమున ఉల్లోటోత్తంగ తరంగై ప్రవహిస్తోంది. అమ్మ బాబు ఆ ప్రవాహాన్ని చూస్తే ఎవరికైనా గుండె బేజారు ఎత్తిపోవాలి. ఇతనికి పెద్దగా ఈత కూడా రాదు. ఎవరైనా పడవ వాళ్ళు దొరుకుతారేమో, ఏవల నుంచి ఆవలికి వెళ్ళొచ్చని చూస్తే అందరూ పడవలు దూరం దూరంగా ఎక్కడో రేవుల్లో కట్టేసి వెళ్ళకపోయారు. కొంచెం దగ్గరలో పడవ ఉంది, ఆ పడవని గట్టిగా తాడిప్పేసరికి తెగిపోయి పడవ కొట్టుకుపోయింది డైరెక్ట్గా. ఇంక వీడికి ఇంకొంచెం భయం వేసింది. ఎలా మా ఆవిడ తోడకపోతే నేను బతకలేను బాబోయ్, ఆ సౌందర్యం ఆకర్షిస్తోంది. అనుక్షణం సౌందర్య ఆకర్షణలో పడిపోయాడు వీడు. అదొక విభ్రమం, ఎంత మోహము, ఎలా వెళ్ళడం ఆశ్చర్యం. ఆ సమయంలో యమునా నదిలో ఒక శవం మెట్లమ్మట కొట్టుకొస్తుంది. తక్కున శవం మీద ఎక్కి కూర్చుని దాని మీదే చేతులతో తెడ్డు కింద వేసుకుంటూ ధైర్యంగా దూకేసేటండి అందులో శవం ఎక్కి. శవమే పడవాడి. అందుకే ఏమన్నారు, కామాతురాణం భయం న లజ్జ. కామాతురుడికి భయం ఉండదు, వీడికి భయం లేదు, లజ్జ సంగతి దేవుడు సిగ్గు సంగతి. అంత వరదలో ఒక శవాన్ని పట్టుకుని, మామూలుగా శవాన్ని పట్టుకోవాలంటే బాబోయ్ బాబోయ్ అనే వీడు అది ఎక్కి కూర్చుని ఈదుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు. ఏదో ఆయువు ఉన్నదే ఆవులి ఒడ్డుకు వెళ్ళాడు శవాన్ని అక్కడే వదిలేసి. ఆ చీకట్లో ఆ వర్షంలో చలికి వణుచుకుంటూ వణుక్కుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద జుట్టు ఉండేది ఆమెకి, కాకపక్షాలు గిరదాల జుట్టు ఇలా వేళ్లాడేది వెనక్కి. ఆ జుట్టు మీద నీళ్లు పడి జుట్టు కింద నుంచి ఇలా కొసల్లోంచి నీరు కారుతోంది. అయినా ఆ జుట్టు తోసుకుంటున్నాడు, ముక్కు మీదకి నోట్లోకి వెళ్ళిపోతున్న నీళ్లు తుడుచుకుంటున్నాడు. బొట్టు చెదిరిపోయినా పట్టించుకోలేదు, కట్టు ఊడిపోయినా పట్టించుకోలేదు, మొత్తం మీద భార్య ఉన్న కోట దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన కూడా తులసీదాస్ గారు కూడా మాలాగా అవధానం అయి ఉంటాడు, కొంచెం జ్ఞాపకశక్తి ఎక్కువ, కోట ఎక్కడుందో కనిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఒకసారి చూస్తే మర్చిపోయాయి. అక్కడికి వెళ్ళి చూస్తే అది కోట కదా, అందులో రాజుగారి కోట. ఎత్తైన గోడ ఉంది చుట్టూత, కోట చుట్టూత. ఆ గోడల్లో నాలుగు వైపులో నాలుగు ద్వారాలు ఉంటాయి. అందులో ప్రధాన సింహద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్వారమే 18 అడుగులు ఎత్తుంది, 18 అడుగులు ఎత్తున్న ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం దామడామని బాదాడు. ఆహా, చప్పుడేమి లోపలికి వినపట్టలా. ఇంకేంటంటే పిడుగులు, వర్షం, ఈ శబ్దంలో అందులో ఈ తలుపు దగ్గర నుంచి ఎక్కడో లోపల ఉన్న వాళ్ళకి ఏం వినపడుతుంది, వినపడదు. అందులో వీళ్ళ మామగారు ఆ మధ్యనే రిటైర్ అయిపోయారు, అసలు వినపడదు. దాంతో ఏం చేశాడు, ఎంత కష్టపడి యమునా నది దాటి ఇక్కడికి వచ్చాను, తీరా వచ్చి చూస్తే ఈ తలుపులు వేసి ఉన్నాయి, లోపలికి వెళ్ళాడు. అలా ఈ రోజు ఆవిడని చూడకపోతే నేను బతకలేను, ఎందుకంటే యమునులో దూకి చావడం మంచిది, అలా చావకూడదు, లోపలికే వెళ్ళాలి అని చూశాడు. కోట గోడ మీద నుంచి కిందకు ఒక తాడు కనపడింది ఆ మెరుపుల్లో, భలే దొరికిందిరా తాడు అనుకుని ఆ తాడు గట్టిగా పట్టుకుని పైకి ఎగవాగేసి లంఘించి ఇంత కోట గోడ మంచి అవతలకి లోపలికి దిగిపోయాడు. ఆయన లోపలికి వెళ్ళి ఎక్కడుంది వాళ్ళ ఆవిడ, పెళ్లి సమయంలో ఇది మీ ఆవిడ గది అని చూపించారు వాళ్ళు, ఖచ్చితంగా ఈ గదిలోనే ఉంటుంది అనుకుని ఆ గది కూడా అప్పుడెప్పుడో చూసిన వాడు ఏడాది తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నట్టు వీడి జ్ఞాపక శక్తి పెట్టుకుని ఎంత గొప్ప విషయం వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి టింగ్ టింగ్ అని కొట్టాడు. నిజంగా ఆ గదిలోనే అతని భార్య రత్నావళి గాఢంగా నిద్రపోతుంది. దిక్కుమాలిన మొగుడిని వదిలించుకుని వెళ్ళి వచ్చేశానని ఆనందంలో, ఇంతలో తలుపు టిక్కు టిక్కు అని చప్పుడు అవగానే తలుపు తీసి చూసింది, కళ్ళు నులుముకుంటూ మత్తులు చూస్తే ఎదురుగుండా పిశాచంలో ఉన్నాడు. ముందు వణికిపోయింది కానీ మెరుపుల్లో మొత్తం మీద అర్థమైపోయింది భర్త అని. ఎంత కాదనుకున్నా భర్త భర్తే కదా అంటే గుర్తుపట్టింది. నీళ్లు కారిపోతున్నాయి జడల నుంచి, ఒంటికి ఎలా వచ్చిందో రక్తం వచ్చింది, బట్టలు తడిసి ఉన్నాయి, ఊహు ఊహు అని వణుకుతున్నాడు, పళ్ళు ఇలాగ కిటకిటలాడుతున్నాయి అన్నమాట చలికి. అటువంటి భర్తను చూసి తెల్లబోయి, అసలు ఎలా వచ్చారు ఈ చీకట్లో, ఈ నీళ్ళు ఏమిటి, ఒంటికి రక్తం ఏమిటి అంటే అప్పుడు చూసుకున్నాడు రక్తం అని. తలుపు ఎవరు తీశారండి? తలుపు ఎవరు తీయలేదు. మరి ఎలా వచ్చారు? రత్నావళి నువ్వు లేకపోతే ఉండలేనని నీకు తెలుసు కదా, అందుకే శవాన్ని పట్టుకుని అదే పడవగా భావించి ఈదుకుని ఎవరి ఒడ్డుకు వచ్చా, ఆ శవాన్ని అక్కడ వదిలేశాను, పరుగు పరుగులు వచ్చి కోట దగ్గర నీకోసం తలుపు తట్టాను, ఎవరూ కనపడలేదు, చివరికి పైనుంచి కిందకు ఒక తాడు కనపడితే ఆ తాడు పుచ్చుకుని లోపలికి దూకొచ్చాను అంటే కోట గోడకి తాళ్ళు పెట్టరే అదేమిటో చూద్దాను రండి అని రత్నాల దీపం పుచ్చుకుని రత్నావళి బయటకు వచ్చి చూస్తే ఆశ్చర్యం, కొండ చెరువు, ఆ కొండ చెరువు తల పైకెక్కి చలికి కోట గోడ కూడా పాకుతోంది, ఆ తల అక్కడ ఒక కన్నంలో ఇరుక్కుపోయి దానికి గడి అడ్డం పడిపోయిందిట, అందుకని తలకాయ లాక్కోలేక అందులో ఇరుక్కుంది. వీడు తోక పుచ్చుకుని గట్టిగా లాగడంలో ఆ తల అందులో ఇరుక్కుపోయి చచ్చిపోయింది. ఆ తోక కొంచెం తెగి నెత్తురు మీద పడింది అనమాట, పాము తెచ్చింది లేకపోతే వీడు తెచ్చేవాడు, వీడు బరువుగా చచ్చిపోయింది అనమాట పాము, గట్టిగా లాగితే ఏమవుతుంది మరి. అందులో కాస్త బాగా పుష్టిగా కూడా ఉండేవాడు మొదట్లో తులసీదాస్. ఆశ్చర్యపోయి ఒక పాముని చీకట్లో వెనక ముందు ఆలోచించకుండా ముట్టుకుంటే అది మెత్తగా ఉంటుంది తెలుస్తుంది, కానీ కామాతురుడు కాబట్టి నీకు ఆ స్పర్శ కూడా తెలియలేదన్నమాట. అది పుచ్చుకుని లోపలికి దూకేవా, అంత ఎత్తు కోట గోడని లంఘించావా, ఆశ్చర్యమే. ఇదంతా నా మీద ప్రేమతోటే చేసావా అని. అవునమ్మా నువ్వు లేకపోతే ఉండలేవు, నీ రూపం నన్ను ఆకర్షిస్తావు, అన్నం లేకపోతే ఉంటాను, భగవంతుడు లేకపోతే ఉంటాను, సంధ్యావందనం అక్కర్లేదు నాకు, నీ వందనం చాలు నాకు. అప్పుడు మొట్టమొదటిసారిగా వాడికి జుగుప్స కలిగింది అతని మీద. ఎంత కామం, ఎంత మోహం ఈ మానవుడికి, ఇవాళ ఉండి రేపు నశించిపోయే ఈ దౌర్భాగ్యపు శరీరం మీద వ్యామోహంతో ఇంత దుస్సాహసం చేసేవా. భజగోవిందంలో ఏమన్నాడు, ఏ తన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం. ఈ శరీరం మాంస వస ఆది వికారం, మాంసము కొవ్వు ఈ చీము నెత్తులు వీటితో నిండినది, ఆది అండలో ఇవన్నీ ఉన్నాయి. ఇది తెలుసుకోలేక అజ్ఞానంలో దీని వెంటబడుతున్నారా. ఇవాళ ఇంత నల్లగా ఉన్న జుట్టు కొంతకాలం పోతే తెల్లగా దూదిలా మారిపోతుంది, రంగు ఎంటే వేసుకుంటావు కానీ ముఖంలో ముడతలు ఎక్కడికి పోతాయి, నడుమేమవుతుంది, ఎముకలు ఏమవుతాయి, క్రమంగా కళ్ళు కూడా లొట్టలైపోతాయి, చివరికి ఈ శరీరం శిథిలమై నశించిపోతుంది. ఇటువంటి దౌర్భాగ్యపు శరీరాన్ని నమ్ముకుని రామా రామ అనుకోక రామా రామా అని నా వెంటబడ్డావా. రామ అంటే స్త్రీ అని అర్థం సంస్కృతంలో, ఆకారాంత స్త్రీలింగంలో రామా అనే శబ్దానికి అర్థం స్త్రీ, మామూలుగా పుల్లింగంలో అయితే రామ అంటే రాముడు అన్నమాట. అంచేత రామ మీద పెట్టిన ప్రేమ రాముడి మీద పెట్టుంటే నీ జీవితం బాగుపడేది కదయ్యా, ఇంత లోలత్వంలో పడిపోయావు పండితుడు అయ్యుండి అన్నది. అప్పటిదాకా ఈమె మీద ఇంత ప్రేమతో ఇంత కామంతో ఉన్న వీడు ఆ క్షణమే ఒక్కసారి కళ్ళు తెరుచుకున్నట్ట. ఎంత మాట అన్నావు, నిజమే అజ్ఞానంలో పడ్డాను, అశాశ్వతమైన నీ శరీరం శాశ్వతం అనుకున్నాను, శాశ్వతమైన రామాన్ని విడిచిపెట్టాను, రామనామాన్ని విడిచిపెట్టాను. ఇప్పుడు నువ్వు నాకు గురువు పోయి రామనామం జపించుకుంటే మోక్షం అని చెప్పావు చాలు, ఈ క్షణం నుంచి నేను వైరాగ్యవంతుండే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అన్నట్ట. అప్పుడు వీడికి భయం వేసి వెళ్ళిపోతాడేమో అని ఏదో అన్నాను, వెళ్ళకండి వెళ్ళకండి అయ్యింది. ఇంకా వెళ్ళకండమ్మా, మనస్సు పూర్తిగా విరిగిపోయింది అతనికి. గురువులు ఇలా దొరుకుతారు అవసరం వస్తే. మనం గురువులు లేరని బెంగపెట్టుకోకల్లా. నాకు సద్గురువు లభించాలి లభించాలని నిజంగా ఆర్తితో వేడుకుంటే సమయానికి అటువంటి గురువుని భగవంతుడే చూపిస్తాడు. ఒక్కొక్కసారి కుక్కల రూపంలో, పందుల రూపంలో, మనుషుల రూపంలో, భార్యల రూపంలో కూడా గురువులు వస్తారు. గురువు ఎప్పుడు ఎలా వస్తాడో చెప్పలేము, ఆ సమయం రావాలి తప్ప. అలాగని కనిపించిన పది నెలలు నువ్వే గురువు అనకండి, ఒక్కొక్కసారి అలా రావచ్చు అని చెబుతున్నది అన్నమాట. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం నువ్వే నాకు గురువు అయ్యావు భార్యామణి అని నమస్కరించి పాదాలకు ఒక్కసారి సాష్టాంగ పడిపోయాడు. ఆవిడ తెల్లబోతోంది, ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఆఖరిసారి భార్య మొహం చూడడం. అక్కడి నుంచి బయలుదేరి మహావేగంగా వచ్చేసాడు, తిరిగి యమునానది దగ్గరకు వచ్చాడు. ఎంతకు పూర్వం కాముకత్వంతో యమునలో దూకాడు ఆయన, కానీ ఇప్పుడు అలా కాదు. ఈ శరీరం ఉంటే ఉంటుంది, ఉందా రామనామాంకితం అవుతుంది, నా భార్య చెప్పిన రామనామాన్ని జపించుకుంటాను, పోతే పోతుందని అందులో దూకేశాడు. ఆశ్చర్యం, ఆ ప్రవాహంలో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోయి ప్రయాగ దగ్గర గంగలో కలిసిపోయి కాశీ దగ్గర తేలాడు వాడు. వాడి జీవితం మరుపు తిరిగే యోగం ఉంది. అత్యంత పవిత్ర దివ్యక్షేత్రం కాశీ దగ్గర వాడు జుట్టు పుచ్చుకుని ఒక సన్యాసి పైకి లాగాడు. నాయన ఏమిట్రా ఇలా దూకావంటే, ఏమో తెలియదండి వివసుండే ఇక్కడికి వచ్చానన్నట. ఇక నీ జీవితం మారుతుంది వెళ్ళు, శాస్త్రోక్త పద్ధతిలో ఈ కాశీలో భక్తితో స్నానం ఆచరించు, నీ రాముడు నీకు రక్షగా ఉంటాడన్నట్టు ఆ సన్యాసి. వెంటనే లేచాడు ఆయన, ఆ దివ్యక్షేత్రాన్ని కలదిరిగి చూశాడు. ఎంత పవిత్ర క్షేత్రం అది! బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో కాశీక్షేత్రాన్ని చిన్ని పద్యంలో చెప్పాడు. మహానుభావులందరూ, పౌరాణికులందరూ కాశీని వర్ణించారు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో ప్రారంభంలో అది రాసేది పాండురంగ మహాత్మ్యం, కానీ కాశీ వర్ణనతో ఎత్తుకున్నాడు. పరమ పూజ్యుడు హరవిలాసం రాసిన, కాశీఖండం రాసిన శ్రీనాథుడికి అద్భుతంగా వర్ణించాడు. ప్రతి కవి జీవితంలో కాశీని గురించి ఎక్కడో చోట వర్ణించవలసిందే. అందులో బలిజేపల్లి వారు రాసిన దివ్య పద్యం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. హరిశ్చంద్ర నాటకంలో భక్తి యోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ కరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవనక్షేత్రములవాసి వారణాసి. భక్తి అనేది ఒక యోగం అయితే, ఈ యోగం తన కాలు పెట్టిన దివ్యక్షేత్రం వారణాసి. భక్తి యోగం మొట్టమొదటిసారిగా తన పాదం కాశీలో పెట్టింది. అందుకే కాశీలో ఉన్నవాళ్ళు భక్తులు అవుతారు. న్యాసం అంటే ఉంచుట. భక్తి యోగం తన పాదం పెట్టిన దివ్య స్థలం వారణాసి. పుట్టాక ఒకటా రెండా ఎప్పుడు పాపాలే, పుణ్యాలు తక్కువ పాపాలు ఎక్కువ చేస్తారట మానవులు. తాయేమిట్లండి? అవును, అండంలో కూడా విప్రతిపత్తి లేదు. మానవుడు నిరంతరం జన్మలో చేసిన మహాపాపములన్నీ శత్రువులైతే, ఈ పాపములనే శత్రువుల్ని పర 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 కోసే పదునైన కత్తి, తీక్షణమైన కత్తి వారణాసి. ఖర అసి అన్నారు. ఖరాసి అంటే పదునైన కత్తి అనమాట. కత్తి ఏం చేస్తుంది? శత్రువుల తలలు నరుకుతుంది. మనం చేసిన పాపములు దోషములు ఈ శత్రువుల తలలు నరికే పవిత్రమైన కత్తి వారణాసి. స్వర్ణదీతట సంభాసి. స్వహ అంటే స్వర్గము, స్వహ నది స్వర్ణది అంటే ఆకాశ గంగ. గంగానది స్వర్గం నుంచి వచ్చింది భూలోకానికి. అటువంటి దివ్య నది, దేవనది, గంగానది తీరంలో భాసి అంటే ప్రకాశించడం, సంభాసి అన్నాడు. నిరంతరం ప్రకాశించే దివ్యక్షేత్రం వారణాసి. ప్రపంచ ప్రళయకాలంలో కూడా అది నాశనం కాదు. అప్పుడు శివుడు తన త్రిశూలం మీద పెడతాడు, త్రికంఠక అగ్రస్థితే అని అక్కడ మహాసంకల్పం. కాసులు దేప్తవు అని సంస్కృతంలో కాశీకి ఉత్పత్తిని చెప్పారు. ప్రపంచ ప్రళయకాలములో లోకములన్నీ నశించిపోయినప్పటికీ నశించిపోకుండా ప్రకాశించడం వల్ల కాశీ అన్నారు. కాశీ అంటే ఎప్పుడూ ప్రకాశించున్నది. ఎప్పుడు శివుడు సోలం మీద పెడతాడట. ఇదో కాశీఖండంలో రాశాడు కదా శ్రీనాథుడు, ఉండ చోటెత్తటను లేక ఉత్పలాక్షి మనము వచ్చి తిమిటకు అంటాడు. ప్రపంచమంతా నశించింది, అప్పుడు లోకాలు లేవు, నీరు తప్ప ఏమీ లేదు, అప్పుడు మనకు ఉండడానికి చోటు లేక ఇక్కడికి వచ్చాం. అప్పటి నుంచి ఈ కాశీయే మనకి నివాస స్థానం. పార్వతీ పరమేశ్వరులకి, ఆది దంపతులకి ఆది స్థానం. ఈ కాశీ ఎప్పటికీ నశించనిది అని శివుడు పార్వతికి చెప్పాడు. అందుకే ఆ క్షేత్రం కాశీ అన్నారు. కాశీలో మోక్షం అంగట్లో అమ్ముతారు, మనకి బఠానీలు బొంబాయి శనగలు అమ్మినట్లుగా. అంత అద్భుత క్షేత్రం అది. అందుకే స్వర్ణదీ తట సంభాషి గంగా తీరంలో ప్రకాశించే దివ్యక్షేత్రం వారణాసి, అత్యంత దివ్యక్షేత్రం. అసలు ఈ పరాశర సంహితలో 4.5 శ్లోకాలలో కాశీ గురించి వర్ణించిన తర్వాతే మిగతా మహిమల గురించి చెప్పారు ప్రత్యేకంగా అన్నమాట. అంత అత్యద్భుతమైనటువంటి దివ్యమైన క్షేత్రం వారణాసి అంటే. వారణాసి గురించి ఎత్తుకోలేదు అంటే వాడి జీవితంలో వాడిక పౌరాణికుడే కాదన్నారు. ఒకనాడు తీర్థోపయోగిగా నిశటుండు ఔదల ధరిల్చు నభ్రగంగ ఆ ప్రొద్దు పొయ్యి రాజనట్టి నిర్పేదయు భోగించు నైశ్వర్యములెనిమిదియు పుష్కరాక్షుల చెంత పోని వర్షవరుండు దేహార్థమున దాల్చు తీగెబోడి ఆయుధ ప్రభగాంచి అలుగు భీరువును వాడి ముమ్మోముల వేడి ఎలుగు మలిన వర్తనుడును సుధాలలితమూర్తి మించి వర్తిల్చు మతిలేని మేదకుండు మౌని వర్యుల చదివించు మర్రి నీడ పంచముఖు వీట మేనోసరించనేని. కాశీ ఎంత గొప్పదంటే పదే పదే కాశ్యాంత్ మరణాన్ముక్తి మరణాత్ మరణము వల్ల కాశ్యాం కాశీయందు ముక్తి. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. కాశీలో వేరే పుణ్య కార్యక్రమాలు చేయలేకపోయినా పర్వాలా, అక్కడికి వెళ్ళి ఏదో సమయంలో శరీరం విడిచిపెడితే చాలు. కానీ అది అంత తేలిక కాదు. పాపం ఒక పుణ్యాత్మురాలు 60 ఏళ్ళు రాగానే కాశీలో చచ్చిపోదామని ఆస్తి అంతా విజయవాడలో ఉన్న తన బంధువులకి మనవలకి మళ్ళీ పక్కవాడికి రాయకూడదు కదా. వాళ్ళకి రాసి ఏదో 2 కోట్లు తన పేరు మీద అట్టే పెట్టుకుని వెళ్ళిపోయింది కాశీ చచ్చిపోదామని 60 ఏట. 20 ఏళ్ళు అక్కడే బతికింది ఆవిడ. బే ఏహి చావల. 80 ఏళ్ళు దాటిన తర్వాత మనవరాలు పెళ్ళు ముని మనవరాలు పెళ్ళు అని విజయవాడలో ఉత్తరం వచ్చిందిట. వచ్చి పెళ్ళికి వచ్చి ఇన్నాళ్ళు బతికిందని ఇంకో 4 ఏళ్ళు బతకపోనానని విజయవాడ వచ్చింది పాపం. పెళ్ళికి వచ్చింది, బాత్రూంలో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది. చివరికి బాత్రూమ్ మరణం, శౌచాలయ మరణం, కాశ్యాలయం మరణం కాకుండా పాపం. కాశీ లక్షణం ఇది. అంత తేలిగ్గా గింజుకుపోయినా అక్కడ మరణం రమ్మంటే రాదు. కానీ ఒకవేళ అక్కడే కనుక మరణం సంభవిస్తే వాడు ఎంత గొప్పవాడవుతాడో ఈ పద్యంలో తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో చెప్పాడు. పంచముఖు వీట మేను ఓసరించనేని. పంచముఖుడి పట్టణంలో, విశ్వనాథుని పట్టణంలో శరీరం విడిచిపెడితే ఏమవుతుందో వరసగా చెప్పుకొచ్చాడు. ఒకడున్నాడు, వాడి జీవితంలో ఏనాడు మాట వరసకి కూడా తీర్థయాత్రలకు వెళ్ళలేదు, స్నానం సరిగ్గా చేసెరగడు. 6 నెలలకోసారో 7 ఏళ్లకోసారో స్నానం చేస్తాడు. అలాంటి వాడు సిటీలో మకం పెడితే సుఖం, నీటి కొరతనే బెంగే లేదు వాడికి, గొడవే లేకుండా. లేదా హాయిగా కొన్ని ప్రత్యేకమైన దేశాలు ఉన్నాయి, ఎడారులు తప్ప అక్కడ నీళ్లు ఉండవు, అక్కడ బతకడం మరీ సుఖం అన్నమాట. అలా ఏనాడు తీర్థయాత్రలు చెయ్యనివాడు, స్నానం చెయ్యనివాడు ఒక మూర్ఖుడు అనుకోకుండా కాశీ వెళ్ళి అక్కడ చచ్చిపోయాడు. వెంటనే వాడి నెత్తి మీద గంగాదేవి వచ్చి కూర్చుందట. ఔదల ధరించు అభ్రగంగ, ఆకాశగంగ వాడి శిరస్సు మీద కూర్చున్నది. వాడి శిరస్సును గంగని ధరించాడు. గంగ ఎవరి నెత్తి మీద ఉంటుంది? శివుడి శిరస్సును ఉంటుంది. ఎంతటి స్నానం చెయ్యని, తీర్థయాత్రలు చెయ్యని వాడు కాశీలో మరణిస్తే వాడి శిరస్సు మీద గంగ చేరింది అంటే అర్థం ఏమిటనమాట? వాడు శివుడిలో ఐక్యమైపోయాడు. స్నానం చేయని వాడికే కాశీలో మరణిస్తే మోక్షం వచ్చేసిందనమాట, ఆయనలో కలిసిపోయాడు. ఇంకొకడున్నాడు, ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలిగించలేదట. ఆ పొయ్యి రాజనట్టి నిర్పేదయు. అసలు పొద్దుటి నుంచి రాత్రి దాకా ఎప్పుడు పొయ్యి వెలిగించలేదు. పొయ్యి వెలిగించలేదంటే ఎప్పుడు యాచనతో బతికిన భిక్షుకుడు వాడు, ముష్టివాడు, అడుక్కొని ఇతరులు పెట్టిన అన్నం తిన్నాడు, ఇంట్లో పొయ్యి వెలిగించలేదు పాపవాడు. కొంతమంది యాచకులే కాకుండా ఇంట్లో వండుకోవడం ఎందుకు లేని, జీవితంలో వండుకోకుండా బయట ఎవడన్నారని పిలుస్తాడు అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అదృష్టం అది. మొత్తం మీద ఏది ఏమైతేనే వీడి జీవితంలో పొయ్యి వెలిగించని పరమ నిరుపేదట. అటువంటి వాడు కాశీలో మరణించాడు. అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలెట్టాట. అష్టైశ్వర్యములు ఎవరి దగ్గర ఉంటాయి? ఒక్క శివుడి దగ్గరే. అంటే వాడు అక్కడ మరణించగానే వాడు కూడా శివుడైపోయాడు. ఎంత పేదవాడు కూడా. స్త్రీని చూస్తే ఆమడ దూరం పరిగెత్తుకుపోయి మనుష్యుల ప్రాణాలు తీస్తూ రైలెక్కిన దగ్గర నుంచి కుర్రవాళ్ళు దొరికితే చావగొట్టి డబ్బులు వసూలు చేసి ఒక ప్రత్యేకమైన జాతి ఉన్నది. అందులో మన హైదరాబాద్లో చెప్పక్కర్లా. వాళ్ళని నపుంసకులు అంటారు. అదిగో అటువంటి ఒకనొక పుష్కరాక్షుల చెంతపోని భోగ వర్షవరుడు. వర్షవరుడు అంటే నపుంసకుడు అనమాట. స్త్రీలంటే అసహించుకుని వెళ్ళే ఒకనొక నపుంసకుడు కాశీలో మరణించాడు. మరుక్షణం వాడి శరీరంలో సగభాగంలో పార్వతిని ధరించాడు. అర్ధనారీశ్వరుడు అయిపోయాడు అనమాట. అంటే వాడు శివుడిలోనే కలిసిపోయాడు. అటువంటి నపుంసకుడు కూడా మరొకడు ఉన్నాడు. ఆయుధం అంటే భయం, యుద్ధం అంటే భయం. అసలు యుద్ధం సైన్యం అంటే ఆమడ దూరం పరుగెత్తిపోతాడు వాడు. అంత పిరికివాడు. అటువంటి వాడు కాశీలో మరణించాడు. వెంటనే వాడి చేతిలోకి త్రిశూలం వచ్చిందిట. వాడి ముమ్మోముల వేడి ఎలుగు అన్నారు. మంచి తీక్షణమైన త్రిశూలం చేతిలో ధరించాడు వాడు. ఇంత పిరికాడు కూడా. అంటే కాశీలో మరణించగానే వాడు శివుడైపోయాడు. అవడం వల్లే వాడి చేతిలో త్రిశూలం ఉంది. ఇంకా మరొకడు ఉన్నాడు. ఎప్పుడు జీవితంలో మంచి బట్టలు కట్టుకోడు, మురికిగా తిరుగుతాడు. మలిన వర్తనుడు అన్నమాట వాడు. అది ఏమిటో తెలియదు మరి వారు వారి జాతకాలు. కొత్త పంచి పెడతామా? కొంతమంది కనపడతారు కొత్త పంచి చేతిలో పెట్టగానే అది పక్కన దాచి వెళ్ళి పాత కొట్టు అలుగుగొడ్డే కట్టుకు తిరుగుతాడు వాడు. వాడు యావత్ జీవితం అవన్నీ దాచి ఈ చండాలపు గుట్టతో తిరగాలనే కోరిక కలిగిన మహానుభావులు ఉంటారు. వీళ్ళని మలిన వర్తనులు అంటారు. అలాంటి వాడు కాశీలో చావగానే చంద్రుడిలో మెరిసిపోవడం మొదలుపెట్టాట. కారణం, వాడు కూడా చంద్రరేఖామౌళి అయిన శివుడిలో కలిసిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు. అసలు వాడికి చదువు లేదు. వాడిని మేధకుడు అంటారు. వత్త కూడా సుమ. ఒత్తితే అర్థం వేరు, అప్పుడున్న శబ్దమే వేరు. తెలివితేటలు కలిగిన వాడిని మేధస్సు కలిగిన వాడు అని అంటారే, అది బండభూతు అని అర్థం చేసుకోండి. ఇక మీదటైనా మీరు అనకండి జాగ్రత్తగా. మేధ అని ఆకారాంత స్త్రీలింగం, అది కలిగిన వాడు మేధావి. అందుకే విష్ణు సహస్రనామంలో మేధావి విక్రమ క్రమ అనే పేర్లు మేధావి. మేధ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తెలివితేటలు బుద్ధి, అది కలిగిన వాడు మేధావి. అలా కాకుండా మేధస్సు అని ఒత్తులేని శబ్దానికి ఈ మెదడు చుట్టూ ఉండే మాంసపు ముద్ద, అది దానికి ఏం అర్థం లేదు. ఇక వేరే మాంసం అన్నమాట. మేధశబ్దం ఒత్తులేనిదైతే మాంసపు ముక్క, మేధ అనే ఆకారాంత స్త్రీలింగం అయితే తెలివితేటలు. ఈ మేధకహ అంటే ఎవడు అంటే బుర్ర లేనివాడు అని అర్థం. ఒత్తు లేకుండా చెప్పాలి. మేధకహ అంటే జ్ఞాపక శక్తి ఉండదు, చదువుకోడు, ఏం చెప్పినా వాడికి అర్థం అవ్వదు. పిడివాదం మాత్రం వేస్తాడు వాడు. వాడికి అర్థం కాదు కాబట్టి ఇంక పిడివాదం. ఇటువంటి వాళ్ళని మేధకులు అంటారు. కాశీలో ఒక మతిలేని మేధకుడు వెళ్ళాట, మరణించాట. వెంటనే వాడు మర్రి చెట్టు కింద కూర్చుని మహానుభావులైన పండితుల్ని, అగస్త్యుడు, వశిష్ఠుడు లాంటి ఋషుల్ని కూర్చోబెట్టి మౌ